ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಶ್ರೀಮತಿ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೀ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತು. ಶ್ರೀಮತ್ ಉಪನಿಷತ್ ಸಿದ್ಧಾಂತ ಆಚಾರ್ಯ ಪೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕರು ತ್ರಿದಂಡಿ ಶ್ರೀ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜ ಜೀಯರ್ ಸ್ವಾಮಿ ವಾರು ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾದಂ అనే ఒక మహత్తరమైన ప్రశ్నోత్తర గ్రంథం భగవద్గీతను అనుసరించి అనేక భాగాలుగా రాశారు. దానిలో మనం ప్రస్తుతం మూడవ భాగాన్ని అనుసంధానం చేస్తున్నాం. దీనిలో ఆరో అధ్యాయం దాకా వచ్చాం. అంటే వాట్సాప్లో 127 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 128వ భాగం, 10, 11, 12 శ్లోకాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతోంది. కాహస్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం భజే. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అనేక అద్భుతమైనటువంటి విషయాలని ఈ ఆరో అధ్యాయంలో నిక్షిప్తం చేసిన ఉపనిషద్ రహస్యాలని స్వామివారు అందజేస్తూ ఉన్నారు. సులభమైనటువంటి రీతులతో, అనేక రకాల సమన్వయాలతో మనకు అందజేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ధ్యానం కుదరాలి అంటే ఎటువంటి ప్రదేశం తప్పనిసరిగా ఎంచుకోవాలో, తొందరపడి ఎక్కడ పడితే ఎక్కడ కూర్చుంటే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో, దానివల్ల ఏమి సాధించలేకుండా ధ్యానం చెడిపోతుందో ఈ విషయాలు తెలియజేశారు. ఈవేళ మళ్ళీ 2354వ ప్రశ్నగా కొనసాగుతోంది. అడియన్ దాసోహం రామానుజ దాసః. రానాయనారా, కూర్చో. నిన్న చెప్పింది బాగానే చింతన చేసుకున్నావా? అడియన్ చేసుకున్నాను. అడియన్, నిన్న చెప్పారు మీరు చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేయాలి అని. ఆ తర్వాత ఏముంది అడియన్? ఆ తర్వాత ఏముంది? ధ్యానం చేసేటప్పుడు మరీ ఎత్తుగా కాకుండా, మరీ దిగువగా ఇంది కాకుండా ఒక ఆసనం ఏర్పరచుకోవాలి. అది కూడా స్థిరంగా ఉండాలి. అటు ఇటు ఊగిపోవడము, లేకపోతే మరొక రకంగా దాన్ని సర్దుకుంటూ కూర్చోకూడదు. అదే అడియన్, స్థిరంగా ఉండాలి అంటే కదలకూడదనే కదా అర్థం. అంటే కేవలం కదలకుండా ఉండడం అని కాదు, మనం ఎలాగూ ఆ జాగ్రత్త ముందు తీసుకుంటాం తప్పదు. అయితే ఇక్కడ స్థిరత్వం అంటే ఆ ఆసనం మెత్తమెత్తగా ఉండకుండా గట్టిగా కర్రతో చేసిందై ఉండాలి. మరి అడియన్ చాలాసేపు కూర్చోవాలి కదా, కఠినంగా ఉంటే ఎలా? అందుకనే శ్లోకంలో దానిపైన చేలాజిన కుశోత్తరం అన్నారు. అంటే ఒక వస్త్రం వేసుకోమని, దానిపైన కృష్ణాజినం, ఆ పైన దర్భలు ఉంచుకోవాలి, అప్పుడు మెత్తదనం వస్తుంది. స్వామి, దర్భలు ఎందుకంటారు మధ్యలో? దర్భలు ఎప్పుడూ పవిత్రమేవి. కొన్ని భగవద్గీత గ్రంథాలలో కుశాజిన చేలోత్తరం అని ఉంది. అంటే అప్పుడు కుశములంటే దర్భలు కదా, అజినం అంటేనేమో చర్మం, జింక చర్మం, కృష్ణాజినం అనుకోవాలి. ఉత్తరం చేలము అంటే వస్త్రము, ఉత్తరము తలశ్రేష్టమైనటువంటిది, ఇలాగా వేసుకోమన్నారు. అడిగిన వస్త్రంకి రంగేనా చెప్పారా? లేదు, ప్రత్యేకించి చెప్పలేదు. కానీ ఎప్పటికైనా స్వచ్ఛత తెలుపు చూపిస్తుంది కాబట్టి తెల్ల రంగం, తెలుపు రంగు చాలా మంచిది, అదే బెస్ట్. సిల్కుది కాకుండా కాటన్ది అయితే మరీ మంచిది. ఇలా తయారైన దాని మీద కూర్చోవాలి. కూర్చోవాలి అనే మాట చెప్పే పదమైనా ఉందా స్వామి శ్లోకంలో? ఎందుకు అవసరం లేదు? పండుకొని ధ్యానం చేస్తామన్న వారు ఉంటారు, అందుచేత నిలబడి పండుకొని పనికిరాదు అని చెప్పడం కోసం, స్పష్టం చేయడం కోసం కూర్చొని అన్నారు స్వామి. ఇలాగా కూర్చున్నప్పుడు గోడకైనా ఆనుకోవచ్చు అంటారా? ఇక్కడ స్పష్టంగా చెప్పలేదు, కానీ నిఠారుగానే కూర్చోవాలి. చేరబడి కూర్చుంటే సావధానత ఉండదు. అయితే ఇంకో చిక్కుంది, శరీరం నిఠారుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయడం డిస్టర్బెన్స్ అవుతుంటుంది, కనుక నిఠారుగా చేరబడి కూర్చోవడానికి వీలైనట్లు సర్దుబాటు చేసుకోవాలి. అంటే స్ట్రైట్గాను కూర్చుని ఉండాలి, వెనక ఆనుకున్నట్టు ఉండాలి. అలా ఏర్పాటు చేసుకున్నా పర్వాలేదు. అబ్బా స్వామి, ఇంత ప్రయత్నం అవసరం ఉందంటారా? అవునాయనా, అవసరమే. ఇప్పుడు గ్లాసు, గ్లాసులో నీరు ఎలా ఉంటాయో అలా ఉంటాయి శరీరము, శరీరంలో ఉన్నటువంటి మనస్సు. నీరు కదిలితే గ్లాసు కదలకపోవచ్చు, కానీ గ్లాసు కదిలిందంటే నీరు కదలక తప్పదు. శరీరం కదలకుండా ఉంచినప్పుడే మనస్సు యొక్క నిలకడ అవకాశం ఉంటుంది. తెలుస్తుందా? అడియన్ అడియన్. ఇప్పుడు మనస్సును ఏకాగ్రం చేసి చిత్త ఇంద్రియ వ్యాపారాలన్నీ అణచివేయాలి. అంతేనా స్వామి? ఏకాగ్రం అంటే ఇక్కడ ఒకే లక్ష్యంతో ఉండడం, ఆత్మదర్శనమే లక్ష్యంగా ఉండడం, చిత్తచాంచల్యాన్ని ఇంద్రియాల హడావుడిని నొక్కి ఆత్మదర్శన ప్రయత్నం చేయాలి. అడియన్, ఇక్కడ అర్థం కాలేదు అడియన్. ఇప్పుడు ఒక తెర కదులుతున్నది అనుకో, దాని వెనక ఉండే వస్తువు ఎలా స్పష్టంగా కనిపించదో అలాగా ఇంద్రియాలు చిత్తము కదులుతూ ఉంటే ఆత్మదర్శనం సాధ్యం కాదు. అడియన్, మరి ఇంద్రియాలు కదలకుండా శరీరాన్ని స్థిరంగా ఉంచాం కదా ఇప్పుడు. శరీరాన్ని స్థిరంగా ఉంచినందువలన అవయవాలు కదలవు, ఇంద్రియాలు మనస్సు దగ్గర కదా ఉంటాయి. నిజమే అడియన్, నిజమే, మర్చిపోయా. అయితే ఇంకా శరీర భాగాలు అలా ఉంచేస్తే సరిపోతుందంటారా? అంతటితో చాలదు. ఇంకొక రెండు శ్లోకాల్లో స్వామి చెబుతూ ఉన్నారు, దాన్ని వివరిస్తాను, గమనించు అడియన్. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీతమత్పరః. మరొకసారి చదువుతున్నాను ఈ 13-14 శ్లోకాలని. సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీతమత్పరః. అన్వయం విను. కాయ శిరో గ్రీవం అచలం స్థిరం ధారయన్ దిశ అనవలోకయన్ చ స్వం నాసికాగ్రం సంప్రేక్ష్య ప్రశాంత ఆత్మ విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తయుక్తః మత్పరః ఆసీత. అడియన్, దీని కూడా ఇంతకు ముందులాగానే తాత్పర్యం కొంచెం వివరంగా అనుగ్రహించండి. అలాగే అలాగేనైనా చూడు, కాయము శీర్షస్సు గ్రీవం ఈ మూడింటిని సమంగా ఉంచాలి, అంటే నిటారుగా ఉంచాలి. ఇంతకుముందు చెప్పారు కదా స్వామి, కానీ కాయమంటే శరీరం అని అర్థం కదా, మళ్ళీ శిరస్సు కంఠము అని ఎందుకు చెప్తూ ఉన్నారంటారు? అవి రెండు శరీర భాగాలే కదా స్వామి. కాయం అంటే జనరల్గా శరీరం అనే అర్థం ఉన్నా సరే శరీరం మధ్య భాగానికి కాయమని పేరు. నిజానికి దాన్నే కాయమనాలి, దానినే సిద్ధము అని కూడా అంటారు. అందుకని కాయ శిరోగ్రీవం సమం అని అన్నారు అడియన్. నిజమే, బాగుంది. అచలమన్నా స్థిరమన్నా ఒకటే కదా? కాదు, అచలమంటే కదలకుండా ఉంచడం, స్థిరమంటే ఒరిగిపోకుండా ఉంచడం. ఇలా కూర్చుని దిక్కులు చూస్తూ ధ్యానం చేయడం కాకుండా ముక్కు చివర చూస్తూ చేయాలి, అలా కూర్చుని ఉండాలి అడియన్. మళ్ళా ముక్కు చివరి అంటున్నారు, ఇదివరకు దానినే మీరు వివరించలేదు కదా, మళ్ళీ ఈ ముక్కు చివరి ఏమిటో తమాషగా ఉంది స్వామి. అయ్యో ఇంకా నీకు తెలియలేదా, కనుబొమల మధ్య ఉన్న చివరని చూడాలి, గాలిని పీల్చే రంధ్రాలున్న చివర కాదు చూడవలసింది. ఎందుకంటారు అడియన్? ఎందుకంటే బాహ్య వస్తువులు చూడకుండా ఉండడానికే, చూస్తే అవి కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. అలా రేకెత్తిస్తాయి కాబట్టి మనము చూపుని జాగ్రత్తగా మధ్యలో కేంద్రీకరించుకోవాలి. పోనీ స్వామి కళ్ళు మూసేసుకుంటే? వెంటనే అడిగావు. కళ్ళు మొదట్లో అలా ఉంటావు కొద్దిసేపు మూసేసి, ఆ తర్వాత క్రమంతా నీకు తెలియకుండానే నీ కళ్ళ మీదకి ఎవరు వచ్చి చేరతారు? నిద్రాదేవి. దాంతో నిద్ర వచ్చేస్తుంది. ఇక మరి నిద్ర వచ్చేసిందో చెప్పాలా? అడిగాను అడిగాను. అయినా యోగంలో మనస్సు అంతర్ముఖమై ఉంటుంది కదా స్వామి. అందుకే దృష్టి కనుబొమ్మ మధ్య పడడం ప్రధానం కానీ ముక్కు చివర చూడడం ప్రధానం కాదు. దానికోసం కనుగుడ్లను బలవంతంగా తిప్పి కంటి అనారోగ్యాలు తెచ్చుకోకూడదు. అవును నిజమే స్వామి, కృష్ణుడు వెళ్ళి తమాషా జోకులు వేస్తున్నారండోయ్. ఓహో నీకు దీనిలో హాస్యం కనిపించిందే? ఆశ్చర్యంగానే ఉంది. అదే అడియన్, సంప్రేక్షణాసికాగ్రంసం అన్నారు కదండి, తన ముక్కు చివరిని చూసుకోమన్నాడు. లేకపోతే నాలాంటి వాడు ఎదుటి వాళ్ళు ముక్కుని చూసే ప్రధానం అది దాన్ని చూసేటువంటి అవకాశం ఉంది, ప్రమాదం. ఎదుటి వాళ్ళ ముక్కు చివరిని చూస్తూ ధ్యానం చేస్తాడేమో అని ఆయన భయమేమో స్వామి. నీది రసహృదయమే, ఇలా కూర్చున్న తర్వాత ప్రశాంతాత్మ విగతపీహి అని కూడా ఉన్నాయి కదా శ్లోకాల్లో. అంటే మనస్సు నిమ్మళంగా ఉంచుకోవాలి, నిర్భయమైన మనస్సు ఉండాలి, బ్రహ్మచర్య వ్రతం తప్పనిసరిగా ఉండాలి. అడియాను అడియాను. ఇంత దూరం వచ్చి యోగాసనంలో కూర్చున్న తర్వాత స్వామి బ్రహ్మచర్య ప్రస్తావన ఏమిటిది? బ్రహ్మచర్య ప్రస్తావన దీని విషయం వివరించండి స్వామి. అలాగే చూడండి ఆయన, స్త్రీ పురుష పరస్పర ఆకర్షణ చాలా బలవత్తరమైంది. ఇది శారీరకమైన మైథునం కాకపోయినా మానసికమైన స్మరణ కూడా పనికిరాదు అని నొక్కి చెప్పడానికే ఈ పదాన్ని వాడారు ఇక్కడ. ఇలా మనస్సుని విషయముల నుండి మరల్చి జాగ్రత్తగా ఉండాలి స్వామి. బాగుంది. ఆ తర్వాత ఏం చేయాలి? మచ్చిత్త యుక్త మత్పర అన్నారు కదా పరమాత్మ శ్లోకంలో. ఆయన ఎందు చిత్తము చేర్చి సావధానుడై ఆయన్నే చింతిస్తూ కూర్చోవాలి. అసలైన రహస్యం చెప్పేశారు చూసావా ఇక్కడ? అదేమిటి స్వామి? ఆత్మసాక్షాత్కారం కోసం కదా మనం చేసే యోగం అంతా. మరి దీనిలో పరమాత్మ ఎందు మనస్సును చేర్చి కూర్చోవడం ఏమిటి? ధ్యానంలో ఆత్మ విషయం ఉండాలి కదా, అది లేకపోతే ఎలాగా? ఊరేనాయనా, నీకు ధనరాశి కావాలనుకో, భగవంతుణ్ణి ప్రార్థించాలి. నువ్వు ఆ ధనరాశిని పొందాలనుకో, ఇప్పుడు చెప్పు సరిగ్గా ఆలోచించి, భగవంతుణ్ణి ధ్యానిస్తావా ధనరాశిని ధ్యానిస్తావా? అంటే ధనరాశి కావాలనుకుంటే భగవంతుణ్ణి ప్రార్థించాలి, నువ్వు ఆ ధనరాశిని పొందాలి అని అంటే ఇప్పుడు ఆలోచించి చెప్పు. అర్థమైంది అడియన్. పరమాత్మ వలననే ఆత్మదర్శనం సాధ్యం కనుక పరమాత్మ ఎందే చిత్తాన్ని చేర్చి ఉంచాలి. మరి అప్పుడు ఏమవుతుంది, ఎలా ఉంటుంది స్వామి అని 15వ శ్లోకానికి స్వామివారు సమాధానం చదివి చెప్తారు. దాన్ని రేపటి రోజు అనుభవిద్దాం. ఇప్పటికీ 2378 ప్రశ్నలు పూర్తయ్యాయి. రేపు ఈ ప్రశ్నకి సమాధానం 15వ శ్లోకంలో ఏర్పడుతుంది. దాన్ని స్వామివారు అనుగ్రహించిన విశేషాలను గమనిద్దాం. ఇంత చక్కగా వివరణ అందించిన స్వామివారి దివ్య పాదార విందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ అందరికీ స్వామివారి కృపాకటాక్షం కలగాలి అని ఆశిస్తూ అడిగాను రామానుజదాస కులశేఖరాళ్ వారు హైదరాబాదు. జై శ్రీమన్నారాయణ.